The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం April 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా సమర్పణలో వస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట వుట్కూరి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో మీ ముందరకు వచ్చేస్తున్నాం. ముందుగా ఈ షో వింటున్న శ్రోతలందరికీ మన శుక్రవారం రోజున అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఉగాది వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఇండియాలో జరుపుకున్నటువంటి శనివారం జరుపుకున్నటువంటి వాళ్ళందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ మన సనాతన ధర్మంలో మనకి చేంజ్ ఆఫ్ నేచర్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగ. సో సహజంగా మనం న్యూ ఇయర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాకుండా నాకున్న వ్యూ పాయింట్ ఏంటంటే, మనం ప్రపంచంలో ఉన్నప్పుడు మన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది, అది సహజమే. కానీ మన కల్చర్ని కూడా అలాగే మిస్ అవ్వకుండా మన తెలుగు వాళ్ళందరూ జరుపుకునే పండుగ. అలాగే తెలుగు వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ఎక్కువ మంది ఎక్కువ రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ గుడి పడవ అని. సో వేరే రాష్ట్రాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో ఇది మన తెలుగు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ షో స్టార్ట్ చేద్దాం. ముందలుగా మైండ్ మీడియా వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి చాలామంది ఔత్సాహిని ఆర్జేలందరికీ, నాలాంటి వ్యక్తులందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి, నాలాంటి వ్యక్తులు అనే దానికంటే మనం ఎక్కువ మందికి మన భారతదేశం ద వాయిస్ ఆఫ్ ఇండియా, సో ద వాయిస్ ఆఫ్ ఇండియాని తెలియజేస్తూ మన భారతదేశం, మన సనాతన ధర్మం, దాని బాధ్యత, అలాగే మనం ఏ దృష్టికోణంలోంచి ఆలోచించాలి అనే పాయింట్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తున్న మైండ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు. మైండ్ మీడియా గురించి ఫస్ట్ టైం వింటున్న శ్రోతలకి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది షో. mindmedia.com mindmedia.com ఈ వెబ్సైట్లో ఇది 24/7 రన్ అయ్యే ఒక ఆన్లైన్ రేడియో షో అండి, రేడియో ఛానల్. సో దీంట్లో వివిధ రకాలైన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే మీ యాప్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా మీకు ఖాళీ దొరికినప్పుడు కానీ చక్కగా విభిన్నమైనటువంటి అంశాల గురించి మీరు వినాలంటే కనుక కంపల్సరీగా ఈ యాప్లోకి ట్యూన్ ఇన్ అవ్వండి. అలాగే వెబ్సైట్ కూడా ఉందండి. మీరు పాడ్కాస్ట్లు వినాలంటే కనుక, ప్రీవియస్ షోస్ ఉన్న పాడ్కాస్ట్లు వినాలంటే కనుక mindmedia.com వెళ్ళి మీకు నచ్చినటువంటి షో కేటగిరీస్ అన్నీ ఉన్నాయండి దాంట్లో. సో మీరు చూసినట్లయితే కనుక అక్కడ డైరెక్ట్గా మీరు వినొచ్చు. అలాగే మన ఆండ్రాయిడ్ ఐఓఎస్లో మీరు మైండ్ మీడియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మైండ్ మీడియా వారికి. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు మైండ్ మీడియా అనుకోవటంగానే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆడియోసే అక్కడ యూట్యూబ్లో వాళ్ళు యాక్చువల్గా ఫ్రేమ్స్ అవన్నీ పెట్టి ఒక స్లైడ్ షో లాగా తయారు చేసి మన కోసం తీసుకొస్తున్నారు. మీ కామెంట్స్ అలాగే సజెషన్స్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కనుక contact@mindmedia.com ఈ ఇమెయిల్ ఐడికి చేయొచ్చు. అలాగే ఈ షోలో కనుక మీరు పాల్గొనాలి అంటే కనుక ఈ షోకి కొన్ని నంబర్స్ ఇస్తానండి. మీరు అలాగే యుఎస్లో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా దీనికి డైల్ చేయొచ్చు, ఈ షోలో మీరు పంచుకోవచ్చు. యుఎస్ నెంబర్ అయితే కనుక 484-364-3471. అలాగే స్కైప్ ఐడి ద్వారా కూడా వినొచ్చండి, myind.media అనే స్కైప్ ఐడి కాల్ చేసి షో వినాలంటే కనుక మీరు మ్యూట్లో ఉండొచ్చు. అలాగే మీ సజెషన్స్ చెప్పాలంటే డైరెక్ట్గా షోలో మాట్లాడచ్చు. అదే ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే కనుక 9885555672 అనే నెంబర్ కాల్ చేసినా ఈ షోలో పాల్గొనవచ్చు. అది ఈ షో గురించి. మనం పోయిన వారం ఈ షోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అనే అంశం గురించి మాట్లాడదాము. పోయిన వారం మనం ఒక లోతైన విశ్లేషణాత్మక అనేటువంటి సబ్జెక్టు గురించి, సెక్యులరిజం అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు రెండో భాగం కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పోయిన వారంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఒక్కసారి రీక్యాప్ చేసిన తర్వాత, హై లెవెల్ చెప్పుకున్న తర్వాత ఈరోజు షోలో కూడా మనం వెళ్దాము. పోయిన వారం షోలో మనం సెక్యులరిజం అసలు ఇండియాలో ఎప్పుడు వచ్చింది, ఈ పదం అనేది భారత రాజ్యాంగంలో ఎప్పుడు పెట్టారు, నెహ్రూ గారి కాలంలో కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే నెహ్రూ గారు వివిధమైనటువంటి పెద్దవాళ్ళు జరిగిన డిస్కషన్లో ఈ సెక్యులరిజం అనే మాట వచ్చింది, కానీ వాళ్ళు పెట్టే ధైర్యం చేయలేకపోయారు, లేకపోతే పెట్టాలని అనుకోలేదు అని అనుకున్నాము. అలాగే ఇందిరాగాంధీ 1976లో ఎమర్జెన్సీ టైంలో దీన్ని అమెండ్మెంట్ చేశారని చెప్పుకున్నాము. అలాగే ఈ సెక్యులరిజం అనే పదం గురించి వెస్టర్న్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం అని మాట్లాడుకున్నాము. సో మనం అనుకున్నట్లుగానే నేను ఈ షో చేసిన తర్వాత ముందర కూడా చాలా వివిధమైన బుక్స్, ఇంటర్నెట్ అలాగే వేరియస్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడి చూశాను. సో ఇది వాస్తవం, నేను ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ని. సో ఈ వెస్టర్న్ సెక్యులరిజం, ఈ సెక్యులరిజం అనేది మనకి సంబంధించిన పదం కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మన భారతదేశంలో మనం ఎప్పటి నుంచో మనం చూస్తే కనుక బుద్ధిజం కానీ, బుద్ధిజం పుట్టింది ఇక్కడే, జైనిజం పుట్టింది ఇక్కడే, అలాగే మీకు మన సనాతన ధర్మంలోనే వివిధ రకాలైనటువంటి శాక్తేయం, గాణపత్యం, ఇలా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి 5 పద్ధతులు ఉన్నాయి. అలాగే శూన్యవాదం ఉంది, అద్వైతం ఉంది, విశిష్టాద్వైతాలు ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐడియాలజీ లేకపోతే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్పిరిచువలిజంలో ఆల్రెడీ మనం ఉన్నాం. సో ఎప్పుడైతే మనకి ఇస్లామిక్ దాడులు, ఇస్లామిక్ దండయాత్ర మన భారతదేశం మీద జరిగిందో, అప్పుడు కూడా మనం పోయిన వారం డిస్కస్ చేసుకున్నట్టు అప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి రాజులు, కొంతమంది ధర్మాన్ని పాటించే వాళ్ళు ట్యాక్స్ వేయటం, అలాగే కొంతమంది ట్యాక్స్ తీసేయటం, అలా వివిధ రకాలు చేశారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మనం ఔరంగజేబ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. కొన్ని 100 దేవాలయాలని కూల్చినటువంటి వ్యక్తి ఆయన. సో ఇక్కడ ఇంకొకసారి ఈ షో మనం కాంటెక్స్ట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇది ఎవరిని ఉద్దేశించో, ఏ మతాన్ని కానీ ఏ ఉద్దేశించి కాదండి, ఇది హిందువుల యొక్క ఐక్యత, హిందువులు తెలుసుకోవటం గురించి మాత్రమే ఈ షో చేస్తున్నాం అనే విషయాన్ని ఇంకొకసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో పెద్ద పదవులు ఒక మతాన్ని చూడకుండా ఇచ్చినటువంటి దేశం భారతదేశం ఒక్కటే అని చెప్పుకోవడానికి దాంట్లో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు. ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తులను తీసుకున్న ఎంతో మంది ఈ రోజుకి కూడా ఏ మతం అయినప్పటికీ, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జూస్ అయినా, సిక్కులు అయినా సరే, ఎవరైనా సరే, మన భారతదేశాన్ని, మన భారతదేశం ఎదగాలి, మనందరం భారతీయులే అనుకునే వాళ్ళు 199 మంది ఉంటారండి. సో అలా అనుకోవటానికి కూడా ఏం లేదు. అంటే మన హిందువుల్లో ఐక్యత లేకపోవటం వల్ల కొంతమంది దుష్ట శక్తులు దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇప్పటికీ కూడా మీరు ఒక నార్మల్ ముస్లింని కానీ, మా నార్మల్ క్రిస్టియన్ కానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు మీరు వెతికి వాళ్ళతో తరిచి కనుక మాట్లాడి చూస్తే, వాళ్ళు సహజంగానే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశం అందరం కలిసి ఎదగాలి అనే కోరుకుంటారు, ఎక్కడ ఉంటారు. సో ఇది కేవలం మన రైట్స్ని మనం తెలుసుకోవటానికే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మన రైట్స్ మనం తెలుసుకుంటే పక్కన వాళ్ళని కించపరిచినట్టే అని భావిస్తూ ఉంటారు. సో ఇది దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్ వీ వాంటెడ్ టు బ్రేక్ దీస్ కైండ్ ఆఫ్ షోస్. అంటే మన రైట్ మనం తెలుసుకోవటం, ఐ నో దిస్ ఇస్ అ సెక్యులరిజం అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ అండి. సో మన రైట్ను మనం తెలుసుకుంటే పక్కన వాళ్ళని కించపరుస్తున్నాం అనే మీకు గిల్టీ ఫీలింగ్ ఉంటే కనుక అది ఈ షో ద్వారా మనం చెప్పే పాయింట్స్ ద్వారా తీసేయాలి అనే ఉద్దేశంతోనే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో మనలో ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ కల్చర్ అయినా సరే, ఏ ధర్మం అయినా సరే, ఏ దేశం అయినా సరే, వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది. సో ఆ ఐడెంటిటీని తెలుసుకోవటానికి మనం సిగ్గుపడాల్సింది ఏం లేదు, అలాగే దీంట్లో ఒక గిల్టీ కాన్షియస్ని పడాల్సింది ఏం లేదు. భారతీయులందరూ ఒకటే అని అంటానికి ఈ షో అనేది దానికోసమే చేస్తున్నామనేది ఇంకొకసారి నొక్కు ఆకాణిస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నటువంటి విషయం, వెస్టర్న్ సెక్యులరిజం చెప్పుకున్నాము, అలాగే ఇండియన్ సెక్యులరిజం గురించి చెప్పుకున్నాము, షబానో కేసు గురించి, ట్రిపుల్ తలాక్ ఈ కేసు వన్ ఆఫ్ ద హిస్టారికల్ కేసెస్, 1978లో షాబానో గారి కేసు, వాళ్ళ ఆయన విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె కోర్టుకు వెళ్ళటం, కోర్టు వాళ్ళు ప్రతి నెల భరణం చెల్లించాలని తీర్పు ఇవ్వటం, ఆ తీర్పులో ఆ తీర్పుతో ఏకీభవించినటువంటి ముస్లిం పురుషులు ముస్లిం మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశవ్యాప్తంగా దాన్ని యాజిటేషన్ చేయటము, మా ధర్మంలో మీరు కలగజేసుకోకూడదు అని అంటాము. దాని తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 1978లో ఈ కేసు అయితే కనుక 1986లో ఇది ఇండియన్ ఐపీసీ సెక్షన్లో నుంచి ఈ ముస్లిం ఉమెన్ని బయటికి తీసేశారండి. సో దట్ ఈస్ ఆల్ ద వేర్ ట్రిపుల్ తలాక్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు ట్రిపుల్ తలాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. సో దానికి రాజ్యసభలో కొంతమంది కొన్ని పార్టీలు ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారో అదే పార్టీలు ఈరోజు ఆ బిల్ని కాళ్ళు అడ్డుపడటం జరిగింది. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సో ఇక్కడ బ్రాడర్ గా మనం సెక్యులరిజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ వివిధమైనటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఈ సెక్యులరిజం మీద వాళ్ళ ఓన్ డెఫినేషన్స్ ఇచ్చారండి. సో ఇప్పటికీ పోయిన షో విన్న వాళ్ళకి ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికీ సెక్యులరిజం అనేది మన ఇండియన్ టర్మ్ కాదు. ఈ సెక్యులరిజం అనేది మనకు ఎక్కడి నుంచో యూరోప్ లాంటి దేశాల నుంచి వాళ్ళు కాన్స్టిట్యూషన్ లో పెట్టిన తర్వాత నెహ్రూ గారు ఈ మనం ఈ టర్మ్ పెట్టకపోతే మన కంట్రీని బ్యాక్వర్డ్ కంట్రీ అనుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో లేకపోతే ఒక అపోహతో ఈ రాజ్యాంగాన్ని క్రియేట్ చేశారని చెప్పాం. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు దాన్ని కంటిన్యూ చేసి డైరెక్ట్ గా ప్రియాంబుల్లోనే ఇది యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సెక్యులరిజం అనే మాటకు వస్తే అండి, చాలా మంది చాలా రకాలుగా ఈ సెక్యులరిజం అనే మాటని వాడుతున్నారు. సో దీంట్లో కొన్ని విభిన్నమైన కోణాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ డిస్కషన్ లాగా మనం చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సెక్యులరిజం అనే వర్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. పోయిన వారంలో బ్యాక్గ్రౌండ్ కూడా మనం మాట్లాడుకుందాం. పోయిన వారం టచ్ అయినటువంటి పాయింట్ ఇప్పుడు చెప్తాను. కొన్ని ఆర్టికల్స్ లో చదివినటువంటి విషయం ప్రకారం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు మన ఫ్రీడమ్ మూమెంట్, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నప్పుడు మనం చేసినటువంటి ఫ్రీడమ్ మూమెంట్ కోసం ఈ పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు అనే ఒక ఆర్టికల్ కూడా చదవటం జరిగింది. సో దాంట్లో ఆయన ఏమంటారంటే, ఒక మతాన్ని ఉద్దేశించి కాకుండా అప్పటికి భారతదేశం లేదు కాబట్టి, అంటే భారతదేశం అనేది ఒక వివిధమైనటువంటి రాజుల కలయిక, భారతదేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే భారత్ అని అనుకుంటే కనుక అందరినీ ఒక కలుపుకోవాలి, అంటే ఏ మతమైనప్పటికీ మనందరం భారతీయులమే అని చెప్పాలి కాబట్టి ఈ సెక్యులరిజం వాడితే ఫ్రీడమ్ మూమెంట్లో ఎక్కువ మైలేజ్ వస్తుంది, అలాగే మైలేజ్ అనే మాట వాడకూడదేమో, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు ఈ ఫ్రీడమ్ మూమెంట్లో, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ సెక్యులరిజం అనే పదాన్ని వాడారని, దాని తర్వాత నెహ్రూ గారు దీని గురించి చెప్పారు అని ఆ లీనియేజ్ కూడా కొంతవరకు కొన్ని హిస్టారికల్ వెబ్సైట్స్ లో నాకు కనిపించినటువంటి అంశం. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాల్సిన అవసరం ఉందండి. స్టాటిస్టిక్స్కి వెళ్లే ముందర ఒక పాయింట్ కూడా వివరణ ఇస్తాను. సెక్యులరిజం అనేది ఏం చెప్తుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, మీరు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ మీకు భారతదేశంలో సేమ్ హక్కులు కల్పిస్తాము అనే మాట ద రియల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని చెప్తుంది. కానీ మనం పోయిన వారం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ లో అన్ని మతాలు సమానం అయినప్పుడు ఒక మతానికే లేకపోతే మైనారిటీలుగా ఉన్న వాళ్ళకే ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్. అక్కడే మైనారిటీగా ఉన్న మతం కాబట్టి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అని అక్కడే విభేదిస్తున్నాం మనం. సెక్యులరిజం అనే మాటలో అక్కడే విభేదం కనిపిస్తుంది. అది కూడా మైనారిటీ అనేది ఏంటి, మతపరంగానే కదా, పాపులేషన్ పరంగానే కదా మనం విభజిస్తుంది. సో అక్కడే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనం అనుకున్న ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి. అలాగే ఈ సెక్యులరిజం అనే పదానికి కరెక్ట్ కాదు అని అంటానికి ఇంకొక పాయింట్ ఏంటంటే, హిందూ టెంపుల్స్, సో ఈ హిందూ టెంపుల్స్ మాత్రమే గవర్నమెంట్ అంటే స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇవాళే వచ్చిందండి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో లేటెస్ట్ గా తమిళనాడు చిదంబరంలో ఉన్నటువంటి టెంపుల్ దాదాపు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 2500 సంవత్సరాల పురాతనమైనటువంటి చిదంబరం టెంపుల్ ఇది స్టేట్ కంట్రోల్లో వెళ్ళిన తర్వాత చాలా చాలా ఆగమ శాస్త్రాల ప్రకారం కాకుండా ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఈవోలు వీళ్ళందరూ ఆ దాని తాలూకా ఉన్న ల్యాండ్స్ అవన్నీ కబ్జా చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే నిన్న అంటే ఏప్రిల్ 8వ తారీఖు దీని మీద రూలింగ్ కూడా ఇచ్చారండి. సో సుప్రీంకోర్టు రూలింగ్ కూడా వచ్చింది. సో లేటెస్ట్ గా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ద స్టేట్ ఆర్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ ఆఫ్ ద టెంపుల్ అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ న్యూస్ ఫర్ హిందూ పీపుల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం మాట్లాడుకునే దానికి వెరీ రిలేటెడ్ కాబట్టి ఇది మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ హిందూ టెంపుల్స్ మాత్రమే స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. సో స్టేట్ కంట్రోల్లో ఉంటాయి అంటే మనం దీని గురించి ఆల్రెడీ అంత ముందల పాడ్కాస్ట్ పాత పాడ్కాస్ట్ లో కూడా చేసుకున్నాం. సేవ్ హిందూ టెంపుల్స్ అనే మందిర్ స్వరాజ్ మనం ఒక టూ షోస్ కంప్లీట్ గా దీని మీదే చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి mindmedia.com లో వెతికి ఈ షోస్ వినొచ్చండి. అలాగే ఈ హిందూ టెంపుల్స్ మాత్రమే వాళ్ళు స్టేట్ కంట్రోల్లో పెట్టుకోవటం ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాం. 15 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో శ్రీకాళహస్తి గాలిగోపురం పడిపోయిందండి. శ్రీకాళహస్తి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ గాలిగోపురాలే మన వాళ్ళు పట్టించుకోపోతుంటే ఇంకా మామూలుగా సాదా సీదా ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి టెంపుల్స్ పరిస్థితి ఏంటి? సో అది ఒకటి. అంటే మన టెంపుల్స్ ఎందుకు మనం చేయాలి అనే వితండవాదం చేస్తే మనం దానికి చేసేదేం లేదు. కానీ టెంపుల్స్ ఈస్ ఆల్సో ప్లేస్ ఆఫ్ సొలేస్, రైట్? సో ఒక రిలీజియస్ సొలేస్ కావాలి అని అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? సో యూ వాంట్, మీకు అవసరం లేదని అందరికి అవసరం లేదని అనుకోకూడదు కదా. ఇప్పుడు నాకు లడ్డు తింటామో ఇష్టం లేదనుకోండి, మీరు ఒక బ్లాంక్ స్టేట్మెంట్ వదిలేయకూడదు, ఎవరికి లడ్డు అంటే ఇష్టం లేదు అంటే మీకు ధర్మం గురించి దేశం గురించి పట్టనంత మాత్రాన అందరికీ పట్టదు, లేకపోతే అందరూ ఎందుకు అట్లా ఆలోచించట్లేదు అనేది విత్తండ వాడడం అవుతుంది, వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి అన్ని దృష్టికోణాలు విని అన్ని దృష్టికోణాల్లోంచి ఆలోచించినప్పుడు మాత్రమే మనకు సమగ్రతమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి అలా ఆలోచించాలని నేను అనుకుంటాను. సో ఈ హిందూ టెంపుల్స్ ని మాత్రమే స్టేట్ కంట్రోల్లో పెడుతున్నారు. సో కాబట్టి మళ్ళీ హిందూ మళ్ళీ మతం పరంగా మీరు ఒకళ్ళ టెంపుల్స్ మాత్రం ఉంచుతున్నారు, అలాగే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళ టెంపుల్స్ మాత్రం వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంది. అలాగే మీరు వాళ్ళ స్కూల్స్ చూసినా కూడా ఇప్పుడు మద్రాసాలు కానీ ఎనీ అదర్ మైనారిటీ స్కూల్స్ చూసినా కూడా స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఏ చూసినా కూడా వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అ మనకి స్టేట్ గవర్న్డ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో అయితే తప్ప మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ఓన్ అటానమస్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇదొక సెక్యులరిజం మీద ఒక కాంట్రడిక్టింగ్ పాయింట్. సో అలాగే
వెంకట్ గారు,
నమస్తే నమస్తే అండి. నమస్తే మోహన్ గారు. నమస్తే మోహన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది షో అండి. మన శ్రోతలకి మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. శ్రోతలందరికీ ఒక ఈరోజు గెస్ట్ అనుకోకుండా షోలో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నారు, కానీ మనకి కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. ఈరోజు షోలో మనకున్నటువంటి విశిష్టమైన వ్యక్తి మోహన్ మైలవరపు గారు, సుధామోహన్ మైలవరపు గారు. సుధామోహన్ గారు ఇక్కడ కెనడాలో ఉంటారు. కెనడా నుంచి మన దేశం కోసం ధర్మం కోసం చాలా కార్యక్రమాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చాలా సాహిత్యమైనటువంటి విషయాల్లో హిస్టరీ, మన దేశం ధర్మం మీద ఉన్నటువంటి హిస్టరీని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారు, ఎలా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి పంపిస్తున్నారు, ఈ సో కాల్డ్ సెక్యులర్ పీపుల్, మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో కాల్డ్ సెక్యులర్ ఇంటలెక్చువల్స్ పీపుల్ మన ధర్మం మీద ఎలాంటి దాడి చేస్తున్నారు అనే దాని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన పుస్తకం కూడా రాస్తున్నారు దీని మీద. సో హీజ్ అ వెరీ గ్రేట్ హిందూ యాక్టివిస్ట్ అండ్ వారియర్. సో మోహన్ గారు, వెల్కమ్ టు ది షో అండి. భారతీయత మన బాధ్యత అనే షోకి వెల్కమ్.
ధన్యవాదాలు అండి నన్ను పిలిచినందుకు. వెంకట్ గారు, ఇప్పుడు మన టాపిక్ సెక్యులరిజం మీద ప్లస్ భారతీయత మన బాధ్యత, మంచి మీరు మంచి సబ్జెక్ట్లో ఎంచుకున్నారు.
ఈ
సెక్యులరిజం అనేది అది అది ఒక అంతులేని బావి అండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది.
అవును అవును, నేను కూడా లాస్ట్ టూ షోస్ నుంచి మన శ్రోతలందరికీ అదే చెప్తున్నానండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీని ఒక దృష్టికోణం మటుకు మాత్రమే మనం టచ్ చేయగలం, కానీ దీంట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మనం టచ్ చేయలేమని చెప్తున్నాను. సో మోహన్ గారు, ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. మోహన్ గారు, ఇప్పుడు మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఈ ఈ టాపిక్ మీద, మన మన దేశం గురించి, దాని హిస్టరీ గురించి, మనకు ఎట్లా డిస్టార్షన్ జరుగుతుంది మన హిస్టరీ మీద కొంతవరకు మీరు బాగా అనాలిసిస్ చేస్తున్నారు, అలాగే మీరు బుక్ కూడా రాస్తున్నారు. సో ఆ బుక్ గురించి మనం లాస్ట్ 10 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్యులరిజం అనేది మన దేశంలో ఉన్న డెఫినేషన్ ఏంటండి? అసలు సెక్యులరిజం అనే డెఫినేషన్ ఏంటి అంటే, వివిధ మంది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అసలు డెఫినేషన్ ఏమని చెప్పుకోవాలి మనం, సెక్యులరిజం అంటే ఏంటి?
ఒకటండి, ఇప్పుడు మనం నిన్న అంటే మీరు చేసిన లాస్ట్ ఎపిసోడ్ అదంతా విన్నాను నేను, మీరు చాలా వరకు కవర్ చేశారు దాని పరంగా. అయితే మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సెక్యులరిజం అనేది మెయిన్, ఇది ఒక క్రైస్తవ దేశాలకు చెందిన కాన్సెప్ట్. ఎందుకు అంటే క్రైస్తవ దేశాల్లో వాళ్ళ ప్రభుత్వంలో చర్చ్ జోక్యం విపరీతంగా ఉండేది. సో చర్చ్ని ఆ ప్రభుత్వం నుంచి గిటా చేయడానికి వీళ్ళు కనిపెట్టిన పదము సెక్యులరిజం. సో చర్చ్ జోక్యం తగ్గించడానికి వీరు కనిపెట్టింది. కానీ నేడు సమకాలీన ప్రపంచంలో, ఈ రోజు ఉండే ప్రపంచంలో, ఇప్పుడు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు, కానీ నిజంగానే వాళ్ళు సెక్యులరా? కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే వాళ్ళ దేశ డిస్క్రిప్షన్ లోనే వాళ్ళు చెప్తున్నారు, మేము ప్రొటెస్టెంట్ క్రైస్తవ దేశాలు అది ఇది అని చెప్పుకుంటున్నారు. ప్లస్ ఇది కాకుండా, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ట్రంప్ ప్రెసిడెంట్, ఎవరు, అమెరికా ప్రెసిడెంట్, ఆయనకి ఓపెన్ గానే వీళ్ళు ఎవాంజలిస్టులు ఫుల్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఆయనకి. ఇప్పుడు మీరు అదే మీరు బ్రిటన్ చూసారు, బ్రిటన్ లో చూసారనుకోండి, హౌస్ ఆఫ్ లార్డ్స్ లో చాలా మందికి క్రైస్తవ మత గురువులతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్య కొన్ని చట్టాలు కూడా మన హిందువుల మీద చేశారు వాళ్ళు, యాంటీ క్యాస్ట్ లా అది ఇది అని చెప్పి 2013లోనో 2014లోనో తీసుకొచ్చారు మన హిందువుల మీద. అది ఇప్పుడు అది ఇప్పుడు చట్టం అది అక్కడ యాక్చువల్ గా. ఇప్పుడు కులాల గురించి వాళ్ళు చట్టం చేశారు అక్కడ, చూడండి, కుల వివక్ష గురించి యూకే లో చట్టం చేశారు. సో అలా ఉంది. సో ఇది 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 క్రైస్తవ దేశాలకు చెందిన కాన్సెప్ట్ ఇది. మరి ఇప్పుడు మనది భారతీయత, హిందూ ధర్మం అనేది అది ఒక జీవన శైలి, అది ఒక మతం కాదు. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఒక జీవన శైలిలో జీవించే వ్యక్తిని, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక మినిస్టర్ పనిచేస్తున్నాడు అనుకున్నాము, ఆయన హిందువే అనుకున్నాము, ఆయన మతాన్ని, మతం అంటే ఒక ఆలోచన పక్కకు పెట్టేయడం. అదే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక జీవన శైలి పాటించే వ్యక్తి తన జీవన శైలి నుంచి బయటకు వచ్చి ఆ బాధ్యత ఎలా నిర్వర్తించగలడు? ఇప్పుడు అది సెక్యులర్ అనిపించుకోగలదా? ఇప్పుడు వాళ్ళు చెప్పినంటే ధర్మ నిరపేక్షత అంటే, ఈ రాజ్య ప్రమేయంలో ఈ ఆధ్యాత్మికత, ఆ దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండకూడదు, ఇది దాని దాని మెయిన్ కాన్సెప్ట్. కానీ అది అది జరగట్లేదు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కడో తయారు చేయబడిన కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మనకి మనకు అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఫిట్టే కదా. అది 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 ఒక మోడల్ కోసం తయారు చేయబడిన ప్లాన్ ని తీసుకొచ్చి ఇప్పుడు ఇంకో మోడల్ లో ఫిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే అంటే ఇప్పుడు అవునండి, అంటే ఇప్పుడు అంటే జబ్బు ఒకదానికి వస్తే మందు వేరే దానికి వేసుకున్నట్టు.
ఎగ్జాక్ట్, అదే.
ఓకే, సో అదే
ఈ దీనివల్ల మనకి మొదలైన అనేక సమస్యల్లో ఇదో ఇది ఒకటి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సెక్యులరిజం లో ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం కూడా అన్ని మతాల పట్ల సమానంగా ఇది చూపించాలి. అది నిజంగానే జరుగుతున్నదా? మన భారతదేశంలోనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు మీరు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు గుళ్ళ పైన ప్రభుత్వ జోక్యం అనేది అసలు అనవసరం. అది ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, మన ఆంధ్రప్రదేశ్ లోనే, మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 1980 వరకు కూడా అఫ్కోర్స్ గుళ్ళల్లో అవినీతి నడిచేది. అది అది ఇప్పుడు దళారులు వాళ్ళు వీళ్ళు బాగా దండుకునే వాళ్ళు డబ్బులు, అది బాగానే ఉండింది. కొంతవరకు అది క్లీన్ అయిన మాట వాస్తవమే. కానీ మీరు మీరు గమనించారంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు 1884లోనో 85లోనో ఆ ప్రాంతంలో జస్టిస్ చల్లకొండయ్య కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు.
అవునండి, అవును.
ఆ కమిషన్ బేస్ చేసుకుని మొత్తం దేవాలయాలను మొత్తం టేక్ ఓవర్ చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. అది క్రమేణ అది ఎంత ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే అది ఎంత దారుణంగా తయారైందంటే, మొన్నటికి మొన్న ఒక 2 ఏళ్ల ముందు దేవాదాయ శాఖలో ఒక ఆయన పట్టుకున్నారు. ఆయన దగ్గర 500 కోట్లు. ఆయన మళ్ళీ ఆయన కేడర్ కూడా పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ కూడా కాదు, మామూలు ఒక ఒక గుమాస్తా లేదా అంతకంటే కొద్దిగా పైస్థాయి అధికారి. ఆయన 500 కోట్లు పట్టుకున్నారు ఆయన దగ్గర. సమ్ రాజు ఆయన పేరు.
టెంపుల్స్ విషయంలో మనం చాలా చాలా వర్క్ చేశారండి. మందిర స్వరాజ్ అని మనం ఒక ఎపిసోడ్ కూడా చేసాం దీని మీద. సో వాళ్ళు ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ నేను మర్చిపోతాను, భద్రాచలంలో స్వామివారి టెంపుల్ కి సంబంధించిన ఒక దాదాపు 1000 ఎకరాల భూమి కేవలం కొన్ని లక్షల రూపాయలు, అంటే 1000 ఎకరాల భూమి అంటే మీకు ఎంత వస్తుందో చూడండి, కేవలం కొన్ని లక్షల రూపాయలకే దానికి ఒక క్రిస్టియన్ సంస్థకి లీజ్కి ఇచ్చారండి. సో ఇట్లాంటి ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు మీరు చెప్తున్నారు, చెప్పండి మోహన్ గారు చెప్పండి.
అవునండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనిలో ఈ సెక్యులరిజం తర్వాత కూడా ఇప్పుడు మీరు గమనించారంటే ఇప్పుడు ఇప్పుడు అదేదో మన సినిమాలో చెప్తారు చూసారా, ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానమా కాదా అంటే అవును భగవంతుడు చెప్తాడు అవును మగవాళ్ళు కొద్దిగా ఎక్కువ సమానం అని అంటే చమత్కరించారు ఆ డైరెక్టర్. అలాగే ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా అందరూ సమానమే అంటూనే ముస్లింలకి కొద్దిగా ఎక్కువ సమానం అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సొంత ప్రతిపత్తి కలిగిన పర్సనల్ లా ఇచ్చేశారు వాళ్ళకి. ఇప్పుడు దీనివల్ల వచ్చే పరిణామం ఏంటి అంటే ఇప్పుడు హిందువులు 1947 ముందు వరకు వాళ్ళు వాళ్ళ ధర్మశాస్త్రాల ప్రకారం న్యాయశాస్త్రాల ప్రకారం వాళ్ళ శాస్త్రాల ప్రకారం వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు. క్రైస్తవులు వాళ్ళకి సంబంధించిన చట్టాలు అవి బైబిల్ ఏదో ఉందో దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు. ముస్లింలు ఈ వాళ్ళ పర్సనల్ లా ప్రకారం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 1947 తర్వాత మనకు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన ఎత్తున పడేసారు. ఈ రాజ్యాంగం ఏంటి, ఒక 20-30 క్రైస్తవ దేశాలను చూసి కాపీ వాళ్ళ పుస్తకాల నుంచి కాపీ కొట్టి రాయబడిన ఇది పుస్తకం. ఇది చాలా మంది దాన్ని చదివిన మేధావులు ఎంతో మంది చెప్పారు, దేర్ ఇస్ నథింగ్ ఇండియన్ అబౌట్ దిస్ కాన్స్టిట్యూషన్. దీనికి హిందుత్వానికి సంబంధమే లేదు అసలు, అసలు దేర్ ఇస్ నథింగ్, దీనిలో అసలు ఎసెన్స్ లేదు, హిందువులకు సంబంధించిన ఎసెన్స్ లేదు అందులో. సో మొన్నటి వరకు మనల్ని మనము ఇప్పుడు ముస్లింలు ఏంటి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడానికి వాళ్ళ 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 శాస్త్రాలు ఏంటి, వాళ్ళ ఖురాను బైబిల్ ఖురాను లేకపోతే వాళ్ళ ఏదో ఒక పర్సనల్ లా ప్రకారం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు. అందుకే దేర్ ఇస్ నో గ్యాప్, వాళ్ళు ఇంకా కంటిన్యూగా బలంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధార్మికత కూడా బలంగానే ఉంది. క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ పట్టుకున్నారు, ప్లస్ క్రిస్టియన్ల ద్వారా రాయబడిన రాజ్యాంగం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఎసెన్స్ ఎక్కువ ఉంది అందులో. సో వాళ్ళ వాళ్ళ మతపరమైన ఈ శాస్త్రాలు వాళ్ళ నియమాలు నిబంధనలు వాళ్ళు అలా పాటించుకుంటూ వస్తున్నారు. మరి హిందువులకు ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళు నిజంగానే వాళ్ళ ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రాలు పాటిస్తున్నారా? లేదు. ఒక 70 ఏళ్లుగా మనం డిటాచ్ డీకబుల్ అయిపోయాం, మనం టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోయాం మనం.
మోహన్ గారు అసలు పాటించుకు, మీరు మీరు చెప్పిన మాట కరెక్ట్, ఇక టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోయాం అంటే అది 100% కరెక్ట్. ఎందుకంటే అసలు మీరు మామూలుగా వెతికి వెతికితే గాని మనకి ధార్మికత గురించి అర్థమవుతుంది, కానీ మన పుస్తకాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ మన దేవాలయాల్లో కానీ ఏ వ్యవస్థ అంటే సనాతన ధర్మాన్ని చుట్టుపక్కల కాపాడుకునేటువంటి ఏ వ్యవస్థలను కూడా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి ఈ రోజుల్లో.
అవునండి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక అఫ్కోర్స్ మీరు లాస్ట్ లో డిస్కస్ చేద్దాం అన్నారు కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు చెప్తాను. నేను నాకు నాలో నేను కొంతమంది రచనలు చదివినప్పుడు, ఇప్పుడు కంచి అయ్యలయ్య ఇలాంటి వాళ్ళ రచనలు చదివినప్పుడు నాకు ఏంటి మన మన సమాజం ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉందా, ఇంత దారుణంగా ఉందా, ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్కడి నుంచి నాకు ప్రేరణ కలిగి నా సొంత నేను నా ఇంకో మిత్రుడు రంగారెడ్డి గారు ఇద్దరం కలిసి మేము కొద్దిగా శోధన మొదలుపెట్టాం. ఈ శోధనలో వచ్చిన విజయాలు ఏంటంటే గుడులు యాక్చువల్ గా ధార్మిక క్షేత్రాలే కాకుండా అవి దేవర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనమాట. చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అక్కడ విద్య నేర్పించేవాళ్ళు, ఒకప్పుడు
విద్య నేర్పించేవాళ్ళు, డాన్స్ ఫార్మ్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు,
కళలు ఇవన్నీ ఎటు ఉండేవి, కళలు వృత్తులు ఇవన్నీ గుళ్ళ మీద ఆధారపడుతూ ఉంటూనే ప్లస్ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి గుళ్ళల్లో చదువు నేర్పించేవారు. ఆ చదువు కూడా ఎలాగా, అప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, చదువు అనేది ఫ్రీగా నేర్పించేవాళ్ళు ప్రతి ఒక్కరికి. ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు అదేమంటే కులం ఫస్ట్ టక్మన్ కులం తీసుకొస్తారు. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఇంకొకటి ఒకప్పుడు, ఇప్పుడు ప్రాపగండా ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఎక్కువగా ఒక శూద్రవర్ణం వాళ్ళని చదువుకోనివ్వలేదు అది ఇది అని చెప్పి ఒక ఊరికే రుద్దేస్తూ ఉంటారు మాత్రం. నితిన. కానీ 1827 1822లో మద్రాసు రాష్ట్రంలో వచ్చిన నివేదిక రకరకాల జిల్లా కలెక్టర్ నుంచి, అప్పుడు థామస్ మన్రో మినిట్ అనే ఒక ఆయన రాసుకున్నాడు, దానిలో ఉండే రిపోర్ట్లో చూస్తే దాదాపు 60-70% మంది శూద్రవర్ణానికి చెందిన వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు. వీళ్ళంతా డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతా ఉన్నారు, గుడి దగ్గర నుంచి మళ్ళీ ఆ స్కూలింగ్ సిస్టమ్ నుంచి అంతా డైరెక్ట్ బెనిఫిట్ అయ్యేవాళ్ళు.
ఇప్పుడు ఇది ఏ సంవత్సరం
ఈ వ్యవస్థ కూలిపోయిందో ఏంటండి?
ఇప్పుడు మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏ సంవత్సరం నాటిది?
1822లో వచ్చిన రిపోర్ట్ ఇది.
అబ్బో,
కేవలం మద్రాసు రాష్ట్రమే.
ఓకే,
1822 అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా అప్పటికి మన విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది, దాదాపు క్షీణదశలో ఉంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఇది మొదలైంది, దానిలోంచి మన విద్యా వ్యవస్థలో వాళ్ళు అప్పటి నుంచి ఇంగ్లీష్ రుద్దడము, తర్వాత వాళ్ళ ప్రమేయము జోక్యము అన్ని పెరిగాయి. తర్వాత వాళ్ళు మనల్ని ఉద్ధరించినట్టు వాళ్ళు పుస్తకాలు రాసుకున్నారు. అదేమైందంటే మన విద్యా వ్యవస్థ
సెక్యులరిజం అనేది, ఈ పాయింట్ కూడా ఏమైందంటే అండి, ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ లో కూడా చదివింది, సెక్యులరిజం అనేది ఏంటంటే మన ధర్మాన్ని మన హిస్టరీని మనం తెలుసుకోనియకుండా ఆపేటువంటి ఒక చక్కనైన పదం లాగా పనికొచ్చినట్టుంది వీళ్ళకి.
కరెక్ట్ గా, అబ్సల్యూట్ గా, అది ఇప్పుడు దాన్ని తెలివిగా వాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం ఇప్పుడు సెక్యులరిజం అనేది కేవలం హిందువులకే వర్తిస్తుందా?
కాదు.
అంటే సెక్యులర్ అంటే ముస్లింలు క్రిస్టియన్లు ఆటోమేటిక్ గా సెక్యులర్లు అయిపోతారా? హిందువులు మాత్రమే సెక్యులర్లు కారా? ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఉండే అర్థం అలాగే ఉంది కదా. ఇప్పుడు మీరు గమనించారంటే ఇప్పుడు మన మినిస్టర్లు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు సెక్యులర్లు అనిపించుకోవడానికి వాళ్ళు వెళ్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారే పాపం, ఆయన టోపీ పెట్టుకుంటారు, గడ్డం పెట్టుకుంటారు, పాపం వెళ్ళి ముస్లింలకు అంతా ఓటు వాళ్ళ దీనిలో పాల్గొంటారు, అది ఇది అన్ని చేస్తారు. అంటే అలా చేస్తేనే సెక్యులర్ అవుతారా? చేయకపోతే సెక్యులర్
ఒక్కళ్ళే కాదండి, ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, మన 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో 1 and only person మన నరేంద్ర మోడీ గారు తప్ప, అంటే ఇక్కడ మళ్ళీ స్వామి భజన స్వభజన కాకపోయినా ఉన్న ఫ్యాక్ట్స్ మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే కనుక నరేంద్ర మోడీ గారు కాకుండా ఒక్కళ్ళన్నా అపీజ్మెంట్ పాలిటిక్స్ కాకుండా చేసిన వాళ్ళు ఎవరు? 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క పార్టీ, నేషనల్ పార్టీ కానీ మైనారిటీ రీజనల్ పార్టీ కానీ, ప్రతి ఒక్కళ్ళు అపీజ్మెంట్ చేసేవాళ్లే.
అవును.
అంటే ఈ అపీజ్మెంట్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ టాపిక్ లోకి వెళ్ళాము. ఇప్పుడు మోహన్ గారు, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉంది. ఇప్పుడు 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది మతపరంగా, అంటే హిందువులు అందరూ ఇక్కడ ఉండండి, ఉండేవాళ్ళు ముస్లింలు అందరూ అక్కడ వెళ్ళిపోయింది అని అన్న తర్వాత అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 1947 అప్పుడు ఉన్నటువంటి స్టాట్స్ ప్రకారం పాకిస్తాన్ లో ఉన్న హిందువులు 13% అయితే ఈరోజు less than 2% అండి.
అవును.
అదే మన హిందువులు మన భారతదేశంలో చూస్తే కనుక 9% ఉన్న ముస్లింస్ ఈరోజు ఆల్మోస్ట్ 14-15% ఉన్నారు. అలాగే వేరియస్ దాంట్లో ముస్లింలు మనకి సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, హైయెస్ట్ పొజిషన్స్ కూడా ముస్లింస్, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే అబ్దుల్ హన్సారీ గారు వైస్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు కానీ ఎంతో మంది, చాలా మంది మన దేశం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లానే లేకుండా ఏం లేదు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఈ సెక్యులరిజం అనేది మన భారతదేశ రాజ్యాంగంలో 1976లో కానీ లేకపోతే అంత ముందలు కూడా ద ఎసెన్స్ ఆఫ్ సెక్యులరిజం నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి, పదం లేకపోయినప్పటికీ ఎసెన్స్ అయితే ఉంది కాబట్టి. ఇప్పుడు మనం చూస్తే ఈ సెక్యులరిజం అనే పదం భారతదేశానికి లాభమా నష్టమా, మనం దీన్ని ఎట్లా చూడాలండి?
ఇది భారతదేశానికి ఖచ్చితంగా నష్టం కలిగించే వ్యవహారం, ఎందుకంటే భారతదేశానికి ఆత్మ అయిన హిందూ ధర్మము దీనివల్ల టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది, క్షీణదశకు ఖచ్చితంగా చేరుకుంటుంది.
ఎలా అండి?
అది ఒకసారి ఆత్మ పోయిన తర్వాత ఇప్పుడు ఏ దేశం అయితే ఏంటండి? ఇప్పుడు భారతదేశం అంటే ఏంటి? ప్రపంచానికి ఇప్పుడు మార్గదర్శకం భారతదేశం, ఎందుకు ఆధ్యాత్మిక రంగంలో ఒక దారి చూపిస్తుంది. ప్రపంచం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా భారతదేశం సైడే చూస్తుంది, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా ఉన్న నాగరికత మనదే కంటిన్యూస్ గా. ఈ రోజుకి ప్రాక్టికల్ గా ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఉండే అనేక రకాల సమస్యలకు మందు మన దగ్గర ఉంది, మన మన సమాజంలోనే ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కదానికి మన సైడే చూస్తారు. అలాంటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సోర్స్ను చెడగొట్టే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు మీ మీ దగ్గర ఒక రోజా చెట్టు ఉందండి, నేను దాన్ని అంటు పెట్టుకున్నాను. అంటు పెట్టుకున్న అంటే దానిలోంచి ఒక ఇది ఒక
కొమ్మ తీశారు,
ఒక చిన్న మొగ్గలాగా తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత మీ రోజా చెట్టు నరికేశాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఉంది రోజా చెట్టు, కానీ మీ మీ దాన్ని నరికేసే టోటల్. ఇప్పుడు జరిగే ప్రక్రియ అదే, అసలు చెట్టు నరికేసే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు.
సో అంటే
ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించారంటే సంగీతము, భరతనాట్యము, ఇలా మన లలిత కళలే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేథలిక్ ఆశ్రమాలు అంట, ఇప్పుడు మన మన గురువులు ఎట్లా ఆశ్రమాలు పెట్టుకుంటారో అట్లా కేథలిక్ ఆశ్రమాలు
వస్తున్నాయి.
ఇవన్నీ ఇంత గర్భ సెక్యులరిజం. ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి?
అలాగే బోనాల పండుగలు. అంటే ఇప్పుడు సెక్యులరిజం అంటే, ఇప్పుడు సెక్యులరిజం పేరుతో మత మార్పిళ్లు చేస్తున్నా మనం ఏం మాట్లాడకూడదండి?
ఏం మాట్లాడలేము కదా. ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగం హక్కు ఇచ్చింది, వాళ్ళకి ప్రసిడెంట్ చేసుకోవడానికి హక్కు ఇచ్చింది రాజ్యాంగం. వాళ్ళదే ఇస్తారు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇక్కడ మీరు గమనించారంటే, ఇందాక నేను చెప్పినట్టు ఈ రాజ్యాంగం అనేది ఎవరికి అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో సమకాల ఈ ప్రపంచంలో? ఇది ఇది క్రైస్తవుల మోడల్ని చూసి మనం మన వాళ్ళందరూ తీసుకొచ్చి మన నెత్తిన పదే పదే చేస్తున్న తప్పు. ఇప్పుడు మన మన ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది, పక్క పక్కోడి ఇంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది, వాడుకుంటే సొల్యూషన్ మనకి అప్లై అవుతుంది అనుకుంటే అది తప్పు. అది
తప్పు తప్పు.
మన మన ఇంట్లో సమస్యకి మన సొల్యూషన్ ఎత్తకాలి, దాన్ని సొల్యూషన్ మనకు అనుకూలంగా మనం మనం చూసుకోవాలి. ఇప్పుడు సొల్యూషన్ పక్కోడి జరిగిన ఇది తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం మనం మన దేశము మన మన నాగరికత ఈ ఇదే సమస్యను ఎదుర్కొంటుంది.
ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మోహన్ గారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మీరు చూస్తే కనుక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐఎస్ఐఎస్ రిక్రూట్స్ ఆర్ ఫ్రమ్ కేరళ.
అవునండి.
సో అక్కడ సెక్యులరిజం పేరుతో అక్కడ అక్కడ ఉన్న మన ధర్మాన్ని, అంటే మనం రీసెంట్ గా మన అందరికి తెలిసినట్టు సబర్మల ఇష్యూ. సో ఈ సెక్యులరిజం అనే పేరుతో మన ధర్మం మీద దాడి చేసిన చేసిన తర్వాత కూడా మన దేశానికి అసలు ప్రపంచం మొత్తం మీద తీవ్రవాదులుగా ప్రకటిస్తున్నటువంటి ఐఎస్ఐఎస్ వాళ్ళ నుంచే ఎక్కువ థ్రెట్ ఉందని చెప్పి డైరెక్ట్ గా మనకు తెలుస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. సో ఈ సెక్యులరిజం పేరుతో హిందూ ధర్మాన్ని అణిచివేస్తే అది మన దేశానికే నష్టమే కదండి. ఇక్కడ ఇక్కడ ప్రాక్టికల్ గా మనకి చాలా కేసెస్ ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ లో మీరు చూడండి, వేరే దేశస్తులు వచ్చి మన దేశంలో ఓటింగ్ చేసుకుంటున్నారు.
మీరు ఇందాక మీరు అది ఇండి మన 1947 విభజన అని చెప్పి అన్నారు చూసారా మీరు? అసలు 1947 విభజన జరిగినప్పుడు వాళ్ళకి ముస్లిం దేశం కావాలని చెప్పి ఓటేసింది ఎక్కువ మంది బెంగాలీ ముస్లింలే. సో ఈరోజు చూడండి, వాళ్ళు పాకిస్తాన్ లో ఉండకుండా వాళ్ళు బంగ్లాదేశ్ ఏర్పడే వాళ్ళు దేశం ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి.
అవును అవును.
ఇప్పుడు అలాంటి చెప్తున్నారు.
అంటే మనం హోలిస్టిక్ గా అంటే భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇంకొక ఇంకొక పాయింట్ ఇక్కడ ఇక్కడ నా దగ్గర ఉన్న పాయింట్ డిస్కస్ చేయాలండి. ఇప్పుడు హిందూయిజం గురించి మాట్లాడితే అదేదో యాంటీ మైనారిటీ గురించో లేకపోతే యాంటీ సెక్యులరిజం గురించో మాట్లాడుకుంటున్నారు అనే అనే భావన చాలా మందిలో ఉందండి.
అవునండి. ఇక్కడ ఏంటంటే
మాట్లాడుకుంటే మైనారిటీలు, మైనారిటీ భావనలు గాని మైనారిటీ సెంటిమెంట్స్ కానీ దెబ్బతీస్తున్నామని అనుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మనల్ని అయ్యో నేను నేను మెజారిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినట్టు మాట్లాడుకుంటున్నానని వాళ్ళేం అనుకోరు. అలాగే మనం కూడా మన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటాం కానీ పక్కన వాళ్ళ గురించి మనమే మాట్లాడుకోం. అయినా కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలు ఎందుకు వచ్చిందండి?
నేను ఒకటి చెప్తానండి, మనము ఎదుటి వ్యక్తి మానసికతను గుర్తించాలి. ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దేశ విభజన కోరుకొని దేశం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయారు కొంతమంది.
అవును.
వీళ్ళ ఆలోచన ఏంటంటే యాక్చువల్ గా అసలు ఇనీషియల్ గా విభజన జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోగానే పాకిస్తాన్ మన తన తన సైన్యంతో ఇండియా మీద దండెత్తి వచ్చి మళ్ళీ ఇండియాని మొఘల్ రూల్లోకి అంటే ఆ క్రమమైన పరిపాలనలోకి తీసుకొచ్చే ఆలోచన వాళ్ళకి అప్పట్లో ఉండింది. కానీ తర్వాత జరిగిన పరిస్థితులు వేరే. దానివల్ల మీకు అర్థమో ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మానసికత ఏంటంటే ఎప్పటికైనా వీళ్ళని మనం క్యాప్చర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకప్పుడు గత 800 సంవత్సరాల్లో జరిగిన 600 సంవత్సరాల ముస్లిం పాలన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు అప్పుడు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు మన మన మీద. మనమే మనకి అర్థం కాలా లేదా మనం పట్టించుకోలేదు అది ఈ 70 ఏళ్ళు జరిగిన ప్రక్రియ.
మనకి 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 మన ధర్మం మీద అసలు ఫస్ట్ మన బాధ్యత గురించి తెలుసుకోవాలన్నా కూడా మనకు భయం అండి. అంటే మన మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలంటే అంటే మైనారిటీ వాళ్ళు ఏదో బాధపడతారని మనం అనుకుంటాం. మనం
భగవద్గీతంటే
మైనారిటీ మీద ఏమన్నా దాడిలనే మనం అనుకోవాలి.
అవును, మన మన ధర్మం మనం పాటించాలంటే మనకి అది సెక్యులరిజము అదంతా వస్తుంది. ఎదురోటి ధర్మం పాటించాలి, మన సెక్యులర్ లు అనిపించుకోవాలంటే మనం వేరే వాళ్ళ మతం పాటిస్తే అప్పుడు మనం సెక్యులర్ లు అయిపోతాం.
అది అంటే కాన్సెప్ట్ ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ మన డిఎన్ఏ లో కూడా వెళ్ళిపోయిందండి. అందుకనే
వెళ్ళిపోయింది, 70 ఏళ్ళుగా మన పెద్దలు చేసిన పని, పాపం కష్టపడి వాళ్ళు మర్చిపోయి మన సోర్సెస్ అన్ని మర్చిపోయి వాళ్ళు చేసిన పని ఇదే కదా.
అవును, అంటే ఇప్పుడు మనం అంటే సెక్యులరిజం ముసుగులో మనం రామాయణం చదవకూడదంటే ఓకే సరే చదవం, మేము చదవం. మహాభారతం చదవకూడదంటే ఓకే మేము చదవం. ఓకే మనం పూజలు చేసుకోవద్దంటే ఓకే మేము చేసుకోము. వేరే వాళ్ళు వచ్చి మన మన మతం వాళ్ళని మారుస్తారంటే మనం ఊరుకోవాలి. అంటే ఇక్కడ ఈ సెక్యులరిజం పేరుతో ధర్మానికి ఎన్ని రకాలుగా పోట్లు పడవాలంటే అన్ని రకాలుగా పోట్లు పొడుస్తున్నారు. అలాగే మన మన ధర్మంలో ఉన్న వ్యక్తులు కూడా ఇవన్నీ పెద్ద పట్టనట్టు, ఇదేదో మనకు సంబంధించిన విషయాలు కాదన్నట్టు చాలా మంది ప్రవర్తిస్తుంటారండి.
అవునండి, ఇప్పుడు ఈరోజు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరైతే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో, డబ్బు బాగా ఉందో, వాళ్ళు అసలు దీని సైడ్ మన ధర్మం గురించి అసలు టోటల్ గా పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు డబ్బులు డబ్బులు సంపాదన ధ్యేయంగా బతుకుతున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళకి ఏ మతం ఏదైనా పర్లేదు, వాళ్ళ వరకు వాళ్ళకి బాగా జరిగితే చాలు. ఇది ఇలా ఉంది మన జనరల్ టెండెన్సీ. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే, వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పక్కోడి ఇంట్లోనే కదా, పక్కోడి ఇంటికే కదా నిప్పు అంటుకుంది, లేదా పక్క వీధిలో కదా దొంగలు పడింది అనుకుంటారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న విషయం రేపు ఈ రోజు పక్క వీధిలో జరిగింది, రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు.
అవునండి, అవును.
సో అందరూ ఇది ఇది మన నాగరికతకు ఉండే సమస్య, ఇది సమిష్టి సమస్య, ఇది మనం ఇండివిజువల్ సమస్య కాదు ఇది.
అవునండి, అవును.
సో ఇది తలా ఒక చేసి దీన్ని ఆపుకోవాలి, అడ్డుకోవాలి, దీని గురించి మాట్లాడాలి, దీని గురించి చర్చించాలి, కరెక్ట్ సమాధానం వెతకాలి దీనికి. లేదంటే మనం ఖచ్చితంగా పతన దశకి క్షీణత క్షీణించుకోవడానికి అతి వేగంగా పరిగెడుతున్నాం మనం.
అవునండి. సో యాక్చువల్గా మీరు మీరు చెప్పిన పాయింట్ లాస్ట్ లైన్ లో నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. సో ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకోవాలండి, ఆ మాట నిజం 100% వాస్తవం. ఎప్పుడైతే ఒక మనిషితో లైక్ మైండెడ్ పీపుల్తో అన్న అంటే అందరితో డిస్కస్ చేసుకునే పాయింట్స్ కొన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ లైక్ మైండెడ్ పీపుల్తో ఎప్పుడైతే మనం మన ఆలోచన పంచుకుంటున్నామో ఆ ఆలోచన గురించి క్లారిటీ వస్తుంది. అలాగే ఒక శోధన అనేది మన మనసులో స్టార్ట్ అవుతుంది. ఆ శోధన స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తాం, కనీసం ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే నలుగురు ఐదు అన్నా ప్రయత్నించారో అదే మన మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. మనం ఏమి వెళ్ళి ఎవరి చేయమనట్లేదు, ఏం చేయట్లేదు. చెప్పండి.
కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే అది అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఇప్పుడెందుకు, అది గడిచిపోయింది గడిచిపోయింది, మాకు ఇప్పుడేం సంబంధం లేదు, ఎప్పుడా బతుకుతాం అంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, ఇప్పుడు మనం నిన్న చేసిన తప్పు నుంచి ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా కథ చదివామండి, కథలో ఒక నీతి ఉంటుంది. ఆ నీతి ఏంటనేది మన చిన్నప్పుడు పాఠాల్లో చెప్తుంటారు, కథలో నీతి ఇది అని. అలాగే మనం చేసిన తప్పుల వల్ల కూడా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి, వాటినే మనం నీతి అనుకున్నాం ప్రస్తుతానికి. ఆ కథలో నీతి మనం గుర్తుంచుకోకపోతే రేపు నిన్న చేసిన తప్పునే రేపు చేస్తాము, నిన్న పడిన ఇబ్బందులే రేపు కూడా పడతాం.
అంటే యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అన్నమాట.
ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇంతవరకు మనం మన వాళ్ళు చేసిన పని అదే, మన వాళ్ళు మన పూర్వీకులు చేసిన పొరపాట్ల నుంచి ఏం నేర్చుకోవట్లేదు. వీళ్ళు అదే తప్పులు పదే పదే రిపీట్ చేస్తున్నారు, మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్తాం. ఈసారి మానసిక బానిసత్వం, ఇది అంత తొందరగా పోదు. ఈసారి 800 ఏళ్ళు కాదు కదా, 8000 ఏళ్ళు అయినా కానీ.
సో అంటే ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే అండి, చాలా మంది యువత అంటే మీలాగా నాలాగా దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు లేకపోలేదండి, చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడే మార్పు అనేది గత 4-5 సంవత్సరాలుగానే మొదలైంది, లేకపోతే 10 సంవత్సరాలుగానే మొదలైంది అని అనుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఇప్పుడు ఈ మైండ్ మీడియా వారు చేస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ కూడా దానికి ఒక శుభ పరిణామం అండి. ఎందుకంటే దీంట్లో మీరు షోస్ చూస్తే కనుక మన భారతదేశం గురించి, మన భారతీయత గురించి చాలా చాలా మంది ది వాయిస్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ లైన్ ఇది. సో అదే దృష్టికోణంలోంచి సాగే షోస్ చాలా ఉన్నాయి. అలాగే ఓన్లీ మైండ్ మీడియానే కాకుండా జనరల్ సోషల్ మీడియాలో కూడా, అలాగే వేరియస్ సంస్థలు కూడా మన భారతీయత మన బాధ్యత ప్రోగ్రామ్ లో కూడా అండి, మన గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి గుర్తింపు కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకునేది ఒక ఒక సెగ్మెంట్ కూడా మనం చేసుకుంటాం మోహన్ గారు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వేర్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ ఇన్ ద హిందూ కమ్యూనిటీ.
అవునండి. ఇంకో నేను ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను, అంటే దీన్ని అంటే దీనికి కాదు, ఇందాక మనం డిస్కస్ చేసే దానిలోనే ఫ్లోలోనే మన సమాజం మన తెలుగు వారికి ఒక, ఎందుకంటే ఇప్పుడు మనము ఒక సమాజంలో బతుకుతున్నాం అండి, మనము ఆ సమాజంలో ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి, మన టైం కానీ మన శ్రమ కానీ మనం మన ఆలోచన కానీ ఏది కానీ, ఇప్పుడు ఆ సమాజం రేపు చెడిపోయిందంటే ఆ సమాజంలో మనం కూడా ఉన్నాం, ఆ ఎఫెక్ట్ మనకి తగులుతుంది, మన ఫ్యామిలీకి తగులుతుంది, డైరెక్ట్ గా మనకు తగలపోయినా మన పిల్లలకు ఖచ్చితంగా తగులుతుంది. అదే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూసారా, పాపం చేస్తే పిల్లలు తగులుతుందని. పాప అది వాళ్ళ దానిలో ఎసెన్స్ ఏంటి అంటే, నువ్వు పాప నువ్వు ఏదైనా ఒక పొరపాటు ఒక పెద్ద పొరపాటు చేస్తే అది సమాజానికి ఎఫెక్ట్ అయితే రేపు దాని రిజల్ట్ దాని ప్రభావం నీ పిల్లల మీద కూడా ఉంటుంది. సో మన మన ఇప్పుడు ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా.
వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి, బాగా నాకు కూడా బాగా బాగా అర్థమవుతుంది మీరు చెప్పేది. అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనం ఏమన్నా ఆ కమ్యూనిటీలో టైం ఇన్వెస్ట్ చేయకపోతే రేపు ఆ సమాజం పాడైపోయింది అంటే కనుక రేపు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ మన పిల్లలు ఆ సమాజంలోనే ఉంటారు. సో కాబట్టి వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, వి నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ వి నీడ్ టు యాక్ట్ అబౌట్ ఇట్.
అవును.
సో మోహన్ గారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. మోహన్ గారు మనకి యూట్యూబ్ లో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు స్వామి దయానంద సరస్వతి మహారాజ్ ఆయన సెక్యులరిజం డెఫినేషన్ ఏంటని ఎవరో ఒక సభలో అడిగితే ఆయన ఒక చిన్న ఇన్సిడెన్స్ గురించి చెప్తూ సెక్యులరిజం అనే మాటకి క్లియర్ వెరీ క్లియర్ డెఫినేషన్ ఇచ్చారండి. సో ఇది శ్రోతలతో కూడా పంచుకుందాం. సో దిస్ ఇస్ నాట్ ఇది నిజమైన స్టోరీ కాదండి, ఆయన ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నటువంటి స్టోరీ. సో ఆయన చెప్పిన మాటల్లోనే చెప్తాను నేను. సో ఆయన ఏం చెప్పారంటే, ఒకరోజు ఆయన ఇది కల్పితం అండి, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసమే చెప్పారు ఆయన. సో ఆయన ఒకరోజు ఆయన పూజ అనుష్ఠానం ఏదో చేసుకొని ఆయన ఆయన ఒక రూమ్ లో కూర్చున్నారు. సో ఇద్దరు మైనారిటీ వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి దేవుడి గురించి చర్చ పెట్టడం జరిగింది. సో అలాగే ఈయన స్వామీజీ కాబట్టి డిస్కషన్ డిబేట్ ఎప్పుడైనా సరే మన సనాతన ధర్మంలోనే ఉంటుందండి డిస్కషన్ డిబేట్. సో వేరే ధర్మాల్లో డిస్కషన్ డిబేట్లు ఏముండవు. సో దట్స్ జస్ట్ ద రూల్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్. సో వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే, వీళ్ళిద్దరు వచ్చారు డిస్కషన్ చేస్తున్నారు పరమాత్మ గురించి, డిస్కషన్ చేస్తున్న విషయంలో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన ఈ వాళ్ళు ఆర్గ్యూ చేసిన తర్వాత వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారంటండి. ఆ మైనారిటీ సంబంధించిన వ్యక్తులు స్వామీజీని కొట్టడం స్టార్ట్ చేశారట. స్వామీజీని కొట్టడం స్టార్ట్ చేస్తే స్వామీజీ అక్కడే ఉన్న పోలీసు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పోలీసు ఇక చూడు నన్ను కొడుతున్నారు వీళ్ళు, నువ్వు పోలీసు కదా నువ్వు కాపాడాలి అంటే, లేదు లేదు ఇది సెక్యులర్ రాష్ట్రము సెక్యులర్ దేశము, సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సింది తప్ప వాళ్ళు మైనారిటీ సంబంధించిన వాళ్ళు మేము వాళ్ళు మాట్లాడరు నేను వాళ్ళని కొట్టకూడదు అని అంటాడు అనమాట. సో అదే ఇంకా లోపల నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఆ ఇద్దరు మైనారిటీ సంబంధించిన వాళ్ళని కొడుతుంటే అప్పుడు పోలీసు వచ్చి, అయ్యయ్యో మీరేంది మైనారిటీలను కొడుతున్నారు, మైనారిటీలను రక్షించడం మా బాధ్యత కాబట్టి మేము మైనారిటీ రక్షిస్తాం, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పదండి అంటారంట. సో ఇది ఇది ఒక ఎగ్జాంపుల్, ఆయన చాలా ఫన్నీగా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ శ్రోతల కోసం చెప్తున్నాను.
దీని ఈ కథలో మీకు రెండు రెండు ఇంకా రెండు చిన్న పాయింట్లు ఉన్నాయండి. ఇక్కడ నేను
అందరికీ
మనం ఇదైపోలో చెప్తాను. మైనారిటీ అంటే డెఫినేషన్ ఏంటి?
మైనారిటీ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్.
సుప్రీంకోర్టు దగ్గర కూడా ఈ రోజు కూడా డెఫినేషన్ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక అశ్విని ఉపాధ్యాయ గారు అని ఒక లాయర్ ఉన్నారు, ఆయన అనేక రకమైన పిల్స్ వేశారు ఆయన సుప్రీంకోర్టులో, దాదాపు ఒక 30-40 వేశారు ఆయన, ఇంకా ఎక్కువ కూడా వేసి ఉండొచ్చు ఆయన. అయితే అందులో ఒక పిల్ ఏంటంటే, అనేక రాష్ట్రాల్లో హిందువులు యాక్చువల్ గా మైనారిటీలుగా ఉన్నారు, వాళ్ళ సంఖ్య చాలా పడిపోయింది కాబట్టి వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి
వెళ్ళాడు. అంటే నార్త్ ఈస్టర్న్
సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆయనకి అంటే, ఏంటండి
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అలాగా
నార్త్ ఈస్ట్ కాశ్మీర్ ఇలా అనేక రకాల ప్రాంతాలు అనేక రకరకాల స్టేట్లలో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుని అడిగాడు. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మా దగ్గర మైనారిటీ అంటే డెఫినేషన్ లేదు కాబట్టి ముందు దాన్ని తెలుసుకుని రండి అని చెప్పింది ఆయన. సో ఇంకో ఇది అంటే శుభ్రంగా వాళ్ళు ఏం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే శుభ్రంగా భుజాలు దులుపుకుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయి, ఎందుకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ డెఫినేషన్స్ ఇవి. అదే మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి సడన్ గా వాళ్ళకి సెక్యులరిజం ఇంకా మిగతావి అనేక రకాల రీజన్స్ అన్ని గుర్తొస్తాయి. ఇదేంటో ఈ దౌర్భాగ్యం మన దేశంలో.
అవును అవును, శబరిమల ఇష్యూలో కూడా అదే కదండి జరిగింది. శబరిమల ఇష్యూలో కూడా మన మన ధర్మానికి సంబంధించిన విషయం కాదు అది, అసలు అది ఒక టెంపుల్లో ఎన్నో లక్షల టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ లో ఒక ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ స్వామి వారు వెలిసిన దాని ప్రకారం మనం చేసుకుంటాము, మా పని ఏదో మేము చేసుకుంటామంటే ఎవరో ఈ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కాని వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసేస్తే దాన్ని విచారణ తీసుకొని మన ధర్మం మీద దాడి చేయడానికి సెక్యులరిజం అనే ముసుగులో మన దేశం మన మన ధర్మాన్ని చేయడానికి ఉన్నారు.
ఇది తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఇది శబరిమల జడ్జిమెంట్ కి వాళ్ళు తీసుకున్న రెఫరెన్స్ ఏంటంటే అమెరికాలో ఒక చర్చ్ కి సుప్రీంకోర్టుకి జరిగిన దీనిలో వాళ్ళ వచ్చిన జడ్జిమెంట్ రెఫరెన్స్ గా తీసుకున్నారు. అంటే ఒక క్రైస్తవ సమాజంలో జరిగిన ఒక సంఘటనని రెఫరెన్స్ గా తీసుకుని ఒక హిందూ గుడికి సంబంధించిన జడ్జిమెంట్ పాస్ చేశారు. చూడండి ఇక్కడ మళ్ళీ
అగైన్ తెలియదండి,
వేరే వాళ్ళ ఇంట్లో జరిగే ఎవరాలని తీసుకొచ్చి మన ఇంట్లో అన్ని దొరికే ప్రయత్నం చేస్తున్నాం.
చాలా అంటే నవ్వే విషయం కాదేమో కానీ చాలా గంభీరమైన విషయం, కానీ నవ్వటం తప్ప వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఇక మన దుస్థితికి మనం మనల్ని అనుకోవటం తప్ప వేరే వాళ్ళు ఎవరిని అనే అవకాశం కూడా లేదు మనకి. సో మోహన్ గారు, ఇంకా మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరు రాసేటువంటి బుక్ ఏంటండి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి మన శ్రోతల కోసం చెప్పండి.
నా బుక్ పేరు కుహనా మేధో నియంతలు అండి, దాని పేరు సూడో ఇంటలెక్చువల్ డిక్టేటర్.
ఇప్పుడు ఏంటంటే కొంతమంది,
అవును అంటే కొంతమంది మన మేధావులు ఇప్పుడు కంచాయిలే లాంటి మేధావులు పాపం వాళ్ళు ఏం చేస్తుంటారంటే సగం నిజాలు లేదా నిజాలు పూర్తిగా మరుగుపరిచి ఒక రకమైన వాదనను సిద్ధాంతాలు తయారు చేసి మన సమాజం మీదకి వదులుతున్నారు. వాటిని వెంటనే ఖండించాలి, లేకపోతే ఇప్పుడు మన పెద్దవాళ్ళు చేసిన అనేక పొరపాట్లు ఇవే. ఇప్పుడు ఆర్యద్రవిడ సిద్ధాంతం కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాలు మన మీద బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి రుద్దినప్పుడు మనము దాన్ని వెంటనే ఖండించుంటే మనకి ఈరోజు ఇది ఈ దుస్థితిలో ఉండేవాళ్ళం కాదు మనం.
అవును, అంటే రాంగ్ ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిందండి. ఎందుకంటే మనకు తెలియాలి అంటే కనుక మనం డెఫినెట్ గా ఖండించాలి దాన్ని.
అవును, ఇది అబద్ధము అని చెప్పి మన పెద్దలు ఖండించూడాలి. కానీ అప్పుడు మన పెద్దలు రకరకాల కారణాలు వాళ్ళకుండే దుస్థితి, డబ్బులు లేకపోవడము, ప్రాపగండా వాళ్ళకి ఎగనెస్ట్ గా వర్క్ చేయడము, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ మరి అంత పెద్ద పెద్ద మొత్తంలో ఈ ప్రయత్నం అయితే కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రయత్నం జరగలేదు.
అవును అవునండి.
అయితే ఇప్పుడిప్పుడే మనం ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులు, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ సొంత టైం పెట్టి ఈ విషయాలు, ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా లాంటి పెద్ద పెద్ద మేధావులు వాళ్ళు పాపం బాగా కష్టపడి వాళ్ళ సొంత సమయాన్ని వెచ్చించి ఇప్పుడు అనేక విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. సో ఇదే టైంలో నేను
ఒక్క నిమిషం మోహన్ గారు, ఆ శ్రోతలు తెలియాల్సింది ఏంటంటే ఎవరన్నా కనుక ఇది మన ఇండియన్ థాట్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అనే మీకు హై లెవెల్లో మీరు తెలియాలంటే కనుక సద్గురు గారు చాలా వీడియోస్ చేస్తున్నారు. సద్గురు గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో అది ఒక వెరీ గుడ్ యూట్యూబ్ ఛానల్ అవుతుంది మీకు. అలాగే రాజీవ్ మల్హోత్రా గారు కూడా చాలా ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్ ని మన ధార్మికతగా ఎట్లా ఆలోచించి మీరు మాట్లాడాలి, ఎట్లా ఆలోచన ఎలా చేయాలని మీరు రాజీవ్ మల్హోత్రా గారి వీడియోస్ కూడా ఫాలో అవ్వండి శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక. చెప్పండి మోహన్ గారు, అది కూడా మన శ్రోతలు క్లియర్ గా తెలియాలనే ఉద్దేశంతో అక్కడ మిమ్మల్ని స్టాప్ చేశాను.
అవునండి. సో ఇలాగా నేను యాక్చువల్ గా రాజీవ్ మల్హోత్రా గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యాను. అయితే తర్వాత నేను ఈ కంచాయిలయ్య పుస్తకాలు కొన్ని చదివాను అనమాట. చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటి మరి మన సమాజం ఎంత దౌర్భాగ్యం కదా, నాకైతే తెలియదే నేను పెరిగిన సమాజంలో మరి ఇన్ని దరిద్రాలు నాకైతే ఎప్పుడు కనపడలేదు. బహుశా నేను పెరిగిన సమాజం అన్నా వేరే ఉండాలి లేదా ఈయనన్నా తప్పు రాసి ఉండాలి అని నాకు అనిపించింది. సరే నేను ఇలా చెప్తే మనకి అంటే ఇది నాకు అనిపించింది, ఆయన బుక్ రాసిన పద్ధతి ఏంటంటే నాకు ఇలా అనిపించింది నేను రాశాను అని చెప్పి ఆయన రాశాడు పుస్తకం. నేను అలా రాస్తే కుదరదు కదా, ఇప్పుడు ఆయనకి మనకి తేడా ఉండాలి కాబట్టి నేను చెప్పాలనుకున్న దానికి ప్రతి ఒక్క దానికి ఆధారాలు వెతికి ఆధారాలతో సహా అనేక ఈ పుస్తకం రాయడం జరిగింది. ఎందుకు ఈ పుస్తకంలో
ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకంలో ఏంటండి మెయిన్ కంటెంట్ ఏంటి అంటే సూడో సెక్యులర్ థాట్ ని మీరు విత్ ప్రూఫ్స్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి ఈ థాట్ ప్రాసెస్ ఏంటి?
ఇది సూడో సెక్యులర్ థాట్స్ కాదండి. అనేక సంవత్సరాలుగా మన సమాజం మీద రుద్దబడిన కొన్ని అపవాదులకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆయన అయ్యయ్య గారు తన రచనలో పదే పదే ఈ మాటలు అంటాడు అనమాట. సో ఆ మాటలకి నేను కొన్నిటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. అందులో ఒకటి ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒకటి సతీ సహగమనం ఒకటి. హిందువులు సతీ ఆడవాళ్ళని బాగా హింసించే వాళ్ళు, అది ఒకటి. మన భారతీయ వ్యవస్థలో ఆడవారి పరిస్థితి ఏంటి, పాశ్చాత్య వ్యవస్థలో ఆడవారి పరిస్థితి ఏంటి? మరి మన ఇప్పుడు మన హిట్లర్ ఇప్పుడు స్వస్తిగా గుర్తును వాడాడు, దాన్ని తీసుకొచ్చి హిందువులకి తగిలిచ్చారు. అదేమంటే ఆర్య బ్రాహ్మణులు అని చెప్తారు, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి జర్మన్కి లింక్ చేస్తారు. మరి వీళ్ళిద్దరు నిజంగా కనెక్ట్ అయిన వాళ్ళేనా? వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అసలు అది స్వస్తిక అసలు అక్కడ ఎలా ఉంది, దాని అసలు దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? మళ్ళీ ఆయన బ్రాహ్మణులు తినడానికి ఇది చేయడానికి తప్ప ఎందుకు పనికిరారు అది అని చెప్పి ఆయన ఫుల్ తిడుతూ ఒక బుక్ రాశాడు. అసలు బ్రాహ్మణులు బ్రిటిష్ రికార్డుల ప్రకారం ఒక 150 ఏళ్ల ముందు బ్రాహ్మణులు ఏ వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళ రికార్డులు? మన భారతదేశంలో విద్య మరి విద్య విద్య విద్యా వ్యవస్థ ఎలా ఉండేది దాని గురించి అసలు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో ఉండే రిజర్వేషన్ వ్యవస్థ, అమెరికాలో ఉండే అఫర్మేటివ్ యాక్షన్ వ్యవస్థ గురించి ప్యారలల్స్. మళ్ళీ రాజీవ్ మల్హోత్రా గారు అన్నట్టు దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకో ప్రక్రియ, అమెరికాలో ఉండే నల్లజాతి వారిని భారతదేశంలో ఉండే దళితుల్ని ఇద్దరు ఒకే కేటగిరీలో కలిపేసి వాళ్ళు వీళ్ళు ఒకటే సమానము, వీళ్ళు మీరు బానిసలే, మిమ్మల్ని మిగతా కులాల వారు అప్రెస్ చేశారు, దాని ద్వారా మీరు తిరగబడి వాళ్ళ మీద రెవెంజ్ తీర్చుకోండి అని బహిరంగంగానే ఈ కంచెలయ లాంటి రచయితలు పాపం వాళ్ళు బహిరంగంగానే పిలుపులు ఇచ్చారు. సివిల్ వార్ రావాలి భారతదేశంలో, సివిల్ వార్ వచ్చి అందరినీ చంపేస్తే మిగతా మనం ఇచ్చేసుకో అప్పుడు కానీ ప్రక్షాళన కాదు అని చెప్పి బహిరంగంగా పిలుపులు ఇచ్చారు వాళ్ళు. అలాంటి సమయంలో ఈ దళితులకి నల్లజాతి వారు ఒకటేనా? ఒకవేళ జరిగింది ఏంటి, ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఇప్పుడు దళితులు భారతదేశంలో ఒక్కలే లేరండి, పాకిస్తాన్ లో ఉన్నారు, బంగ్లాదేశ్ లో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, నేపాల్ లో ఉన్నారు. భారత ఉపఖండంలో ఉండే దళితుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఎవరు యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు? సో స్టాటిస్టిక్స్ ఇవన్నీ. ఇది కాకుండా ఇప్పుడు మన షెడ్యూల్డ్ కులాల్లో కానీ గిరిజనుల్లో కానీ ఇంకో ప్రాపగండా ఒకటి మొదలైనది, వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దాన్ని ఏమంటారు ద్రవిడియన్స్ వీళ్ళు అది ఇది అని చెప్పి ఇంకో ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని పదే పదే రుద్దుతున్నారు.
బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్, అలాగే డివైడ్ అండ్ రూల్ పాలసీకి సంబంధించిన మ్యాటర్స్ అట్టుకుంటాయండి, అంటే మన ధర్మాన్ని ఎక్కడెక్కడ విచ్ఛిన్నం చేయడానికి.
అంతే ఏంటంటే, ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది సామెత ఉందండి, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. సో వాళ్ళు ఆ కన్ఫ్యూజ్ అనే దాన్ని బాగా వాడుతున్నారు, మనల్ని విపరీతంగా కన్ఫ్యూజ్ చేసి పడేశారు. అందులో మనకి ఇప్పుడు ఉండే ఈ ప్రస్తుతం ఉండే కుల సమస్యలు ఉన్నాయి చూసారా, మనం కులం 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 అని కొట్టుకుంటూ ఉంటాం. అసలు కులం అనేది ఎవరికి ఒక సరైన అవగాహన లేదు.
అవును,
ఇప్పుడు ఎవరన్నా మీరు కులం అంటే ఏంటంటే వాడు ఆలోచిస్తాడు ఏంటి కులం అని. అసలు కులం అంటే ఏంటి దాన్ని అసలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం ఇది సరిపోదు. దానికి ఉండే అడ్వాంటేజెస్, అసలు ఈ కులం అనేదే మన వ్యవస్థ ఒక అటవిక వ్యవస్థ కాకుండా కాపాడింది కులం అనేది.
సో
అంతా ఇంతవరకు మీరు బ్రిటిష్ వాళ్ళు చెప్పిన సిద్ధాంతం చూస్తున్నారు, దానికి ఇంకో కోణం ఉంది.
డెఫినెట్ గా అండి, చాలా మీరు చెప్పిన దాన్ని బట్టి వెరీ డీటెయిల్డ్ టాపిక్స్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. నాకే కాకుండా వినే శ్రోతలందరూ కూడా నిజంగానే ఇది చాలా డీప్ సబ్జెక్ట్స్. జనరల్ గా అందరం మనం మాట్లాడుకునే సబ్జెక్ట్స్ ని మీరు తీసుకొని దాన్ని మన సైడ్ ఆఫ్ ద పాయింట్ ని ఎట్లా మాట్లాడాలి అని డిస్కస్ చేస్తున్నారు. మోహన్ గారు, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ఇంకొక షోలో మీ బుక్ గురించి మనం డెఫినెట్ గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. దీంట్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ గురించి మీ దృష్టికోణం చెప్పడానికి ట్రై చేయండి. అలాగే మీ బుక్ కూడా 10 మంది చదివే అవకాశం, 10 మంది తెలుసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మరొకసారి మోహన్ గారు, మీ విలువైన సమయాన్ని మన శ్రోతల కోసం, భారతీయత మన బాధ్యత ఉన్న శ్రోతల కోసం పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం షో చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు.
అలాగే అండి, తప్పకుండా అండి, ధన్యవాదాలు అందరికి కూడా. నమస్తే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు షో ఇది సెక్యులరిజం పార్ట్ 2. ఈ సెక్యులరిజం అనేది మనం చాలా డీప్ సబ్జెక్ట్ కాబట్టి మనకి మాకు చేతనైనంత వరకు దీని మీద అనాలిసిస్ చేసి డీప్ డైవ్ చేసి 10 మంది రాసినటువంటి విషయాలు అలాగే 10 దృష్టికోణాల్లో నుంచి ఈ సాగినటువంటి షో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ వచ్చే వారం భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో మరికొత్త ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుసుకుందాం. జై భారత్ మాత, జై శ్రీరామ్. థ్యాంక్ యూ మోహన్ గారు.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ విట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం April 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.